ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद् भागवतम् Canto 11, Chapter 6, Text 12, Translation and Commentary by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada. Paryushtayata vibho vanamalayeyam Sanspardhini bhagavati pratipatni vachchrihi Yah Supranita Mamu Aharnamada Danno Bhuyat Sadangrira Shubhashaya Dhuma Ketu Paryashtayatava Vibhovanamalayayam Sanspardhini bhagavati pratipatni vachchrihi Yah Supranita Manu Yarhanam Adadanna Bhuyat Sadangira Shubhashaya Dhuma Ketuhu Translation. O Almighty Lord, you are so kind to your servants that you have accepted the withered flower garland that we have placed on your chest. Since the goddess of fortune makes her abode on your transcendental chest, she will undoubtedly become agitated like a jealous co-wife upon seeing our offering also dwelling there. Yet you are so merciful that you neglect your eternal consort Lakshmi and accept our offering as most excellent worship. O merciful Lord, may your lotus feet always act as a blazing fire to consume the inauspicious desires within our hearts.
O Sarvasakti Mantra, Dasa Leda, Ni Venda Paranamayadu Anaga, Nemu, Ni Vakshasthalam the Vesina Vandi, Vadi the Pulamalane, Ni Usilakan Sri. లక్ష్మీ దేవి నీ దివ్య వక్షస్థలంలోనే తన స్థానంగా చేసుకుని కనుక మా కానుక మేము అర్పించినటువంటి ఆ పూలమాల కూడా అచ్చటనే విరాజిస్తున్న గాంచి సవతివలే నిస్సందేహంగా కలిసిందగలదు. అయినప్పటికీ నీవెంత దయామయుడు అంటే నీ నిత్యదేవేది అయిన లక్ష్మీదేవిని నిర్లక్ష్యపరిచి నీవు మా కానుకను మహోన్నతుడుగా అర్చనముగా స్వీకరించింది. ఓ కరుణామయుడ, నీ పాదపద్మములు ప్రళయాగ్ని వలె పనిచేసి మా హృదయములందరి అమంగళములన్నిటినీ కూడా ఆ అమంగళమైన కోరికలన్నింటినీ కూడా హరించుగాక.
What's that making so much noise? Is that a fan? Which fan is that? In Bhagavad Gita, chapter 9, 10, 6, 26, it is stated, Patrang pushpam phalam tauyam yome bhaktya prayachati tadahang bhaktyupahritam ashnami prayatatmanaha. Lord Krishna gratefully and happily accepts even the most meager offering from his loving devotee. Lord Krishna is conquered by the love of his pure devotees just as a father is easily conquered by the most insignificant gift offered by his loving child. Unless a transcendentalist completely gives up the impersonal conception of life, he cannot make such a loving offering to the Lord. The process of meditation upon the supersoul within the heart, called Dhyana Yoga, is not as pleasing to Krishna as Bhakti Yoga or devotional service, because in Dhyana or meditation, the yogi is trying to satisfy himself and not the Lord by attaining mystic powers. Similarly, in order to acquire material benefits from the Lord, ordinary people worship God in temples, churches, and mosques, The one who desires actual spiritual perfection must be enlivened to always chant and hear the glories of the Lord. Such devotional enthusiasm is motivated by love of Godhead and is devoid of any selfish expectation. The Lord is so kind that he neglects his own eternal consort, Lakshmi, and gives preference to his humble devotee, just as a man will neglect the loving embrace of his wife when his affectionate child approaches him with a gift. Srila Jiva Goswami has pointed out that any garland worn by the Lord cannot be faded because all of the Lord's personal paraphernalia is completely transcendental and spiritually opulent. Similarly, there is no possibility that mundane jealousy could appear in the character of the Goddess of Fortune, who is as transcendental as Lord Krishna himself. Therefore, the statements of the demigods are to be understood as humorous words inspired by intense love of Godhead. The demigods enjoy the protection of Lakshmi and ultimately of the Supreme Personality of Godhead, Krishna, and due to their confidence in their loving relationship with the Lord and his consort, they feel free to speak in a joking way.
అత్యల్పమైనటువంటి కారణమైనా కూడా కృతజ్ఞతతోనూ ఆనందంతోనూ స్వీకరిస్తాడు. ముద్దుల తనయుడు ఇచ్చేటువంటి అత్యల్పమైనటువంటి కానుకతో తండ్రి సులభంగా పరాజితుడైనట్లుగా శ్రీకృష్ణుడు తన విశుద్ధ భక్తుల ప్రేమ చేత పరాజితుడవుతాడు. ఆధ్యాత్మికవాది నిరాకార భావాలను పూర్తిగా విడిచిపెట్టినంత వరకు భగవంతునికి అలాంటి ప్రేమమైనటువంటి ప్రేమపూర్వకమైన కానుకను ఇవ్వలేడు. హృదయం ముందు పరమాత్మ ధ్యాన పద్ధతి అనగా ధ్యాన యోగం, భక్తి యోగం అంతగా శ్రీకృష్ణునికి ప్రియమైనటువంటిది కాదు. ఎందుకంటే ధ్యానమునందు యోగి యోగ సిద్ధులను పొందడం ద్వారా తనను సంతృష్టిపరుచుకుంటాడే కానీ భగవంతుడిని కాదు. అలానే భగవంతుడి నుండి భౌతికమైన లాభాలు పొందడానికి జనులు దేవాలయంలో ఆ దేవదేవుని అర్చిస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక సిద్ధిని పొందగలిగేవాడు భగవంతు యొక్క మహిమను సదా కీర్తించి శ్రవణం చేయడానికి ఉత్సాహాన్ని చూపించవలసి ఉంది. అలాంటి భక్తిమయమైనటువంటి ఉత్సాహం భగవత్ ప్రేమ చేత ప్రేరేపితమై ఉండి స్వార్థరహితంగా ఉంటుంది, స్వార్థరహితంగా ఉండాలి. ముద్దుల తనయుడు చిన్న కాలంతో చందకు చేరినప్పుడు తండ్రి తన ధర్మపత్ని యొక్క ప్రేమపూర్ణ ఆలింగనాన్ని కూడా నిర్లక్ష్యపరిచేటట్లుగా కరుణామయుడైనటువంటి భగవంతుడు తన నిత్యదేవిని అయినటువంటి లక్ష్మీదేవిని సైతం నిర్లక్ష్యపరిచి వినమ్రుడైనటువంటి విధేయత కలిగినటువంటి భక్తుడికే ప్రాధాన్యత ఇస్తాడు. భగవంతునికి చెందినటువంటి సామాగ్రి అంతా కూడా పూర్తిగా దివ్యమైనది, ఆధ్యాత్మికంగా ఐశ్వర్యతమైనది కనుక భగవంతుడు ధరించినటువంటి ఏ పూలమాల కూడా వాడిపోదు అని చెప్పి శ్రీ జీవగోస్వామి వివరించారు. అలానే శ్రీకృష్ణుడు ఎలాంటి వ్యక్తో శ్రీకృష్ణుడు దివ్యమైనటువంటి వ్యక్తి అయినట్లుగా శ్రీకృష్ణు వల్లనే దివ్యరాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క నడవడికలో కూడా ఎలాంటి అసూయ ఈర్ష కనపడేటువంటి అవకాశమే లేదు. కనుక దేవతల పలుకులను గాఢమైన భగవత్ ప్రేమతో వెలువడినటువంటి పరిహాస వాక్కులుగానే మనం తెలుసుకోవాలి. దేవతలకు లక్ష్మీదేవి లక్షణం ఉంది, చిట్ట చివరికి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క లక్షణం కూడా ఉన్నాయి. భగవంతునితోనూ అతని దేవేనితోనూ ఉన్నటువంటి ప్రేమ పలుకుని సంబంధంపై దృఢమైన విశ్వాసంతోనే దేవతలు ఈ విధంగా వినోదంగా మాట్లాడుతున్నారు.
There is a similar statement quoted in Sri Chaitanya Charitamrita from a mundane drama.
Chaitanya Charitamrita lo ilanti deeniki sambandhichi oka bhautikamaina natakaniki sambandhinchina konni vakyalu cheppadu.
That a lover accepts the a garland even though muddied from his lover, because even though it's unsuitable being muddied for offering, but is accepted because it's offered with love.
అదేంటంటే మట్టి అనేటువంటిది భగవంతుని నైవేద్యం పెట్టాలి కానీ సరైనటువంటిది కాదు, కానీ ప్రేమతో అతను అర్పించాడు కాబట్టి ఆ మట్టిని కూడా భగవంతుడు స్వీకరిస్తాడని నాటకంలో తెలియజేస్తాడు.
Now this is this verse that we're reading today. This is reaching up toward the higher levels of exchange of rasa. This is spoken by the demigods approaching Lord Krishna, who is Dwarakadhish, the Lord of Dwarka. So in Dwarka there is much open and friendly affection between Krishna and his devotees, many of whom are his family members. That may be there to some extent in Vaikuntha also. We learn from Bihad Bhagavatamrita that too much open love and friendship for the Supreme Lord is not much appreciated in Vaikuntha. When Gopa Kumar was brought into the presence of Vaikunthanath, the Lord of Vaikuntha, he was warned in advance, "Now you just behave yourself." But naturally, because he's a sahajiya, means he has sahaj bhav, his natural feelings for the Lord, he ran to embrace him on seeing him. He's a Shuddha Sahaja, means he has pure natural feelings for the Lord. So to be a Sahajiya is not a bad thing, but to be a Prakrita Sahajiya, or of someone who takes his mundane feelings to be spiritual, that is not desired. Now, there is also the conjugal exchange in Vaikuntha. Not parakya, swakya. That's the specialty of Vrindavan. That is exchanged between Vaikunthanath and Lakshmi. But that's not very much discussed there. Just like the children, when they're a little grown up, they may know that their father and mother have conjugal relationship, but it's nothing for them to nothing for the children to discuss. It's beyond their level of maryada, the limit of their proper behavior, to discuss or even think about such things.
Mm-hmm. అది వాళ్ళ సైతంగా కూడా మించినటువంటి వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు నడవడంతో అది బాగుంటారు.
Now here in this area your Annamacharya has sung songs about the loving affairs of Lakshmi and Vaikunthanath.
అది ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో అన్నమాచార్య గారు లక్ష్మీదేవికి వైకుంఠనాథునికి మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వినిమయ భావం కీర్తన పాడారు.
That must have been around the same time as Chaitanya Mahaprabhu. So, did anyone investigate that, the timeline?
Little gap.
Annamacharya came after or before? Mm-hmm. After, yeah, so that makes more sense.
Annamacharya gani, Chaitanya Mahaprabhu gani, okay, Shatabdhamlo vachcharu. Koddi samvatsaralu vyatyasamlo vachunnaru.
But in Dwaraka, the Krishna, same Vaikunthanath, when he's Dwarakanath, it's more obvious that he is fond of women.
మరి ఆ వైకుంఠనాథులే ద్వారకనాథులుగా వచ్చాడు. ద్వారకనాథులుగా వచ్చినప్పుడు అక్కడ ఆయన ద్వారకాధీశుడిగా ఉన్నప్పుడు మరి అక్కడ ఆయన దగ్గర ఎంతో మంది రాణులు ఉన్నారన్నమాట. ఆయన రాణులు అంటే ఎంతో ఇష్టం.
As he has 16,108 wives.
ఎందుకంటే 16,108 రాణులు ద్వారకానగరంలో ద్వారకాధీశుడి దగ్గర ఉన్నారు.
And if you think that's a lot, well, in Vrindavan it's unlimited. Unlimited number of girlfriends. So this is, as Srila Prabhupada points, no, it's actually not Srila Prabhupada, it's taken from the previous acharyas. This is beyond the impersonalist conception.
నిరాకారవాదులు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి ఈ అవగాహన అనేటువంటిది వాళ్ళ యొక్క ఊహకి అతీతమైనటువంటిది.
And this is also beyond the conception of those who consider God to be only great.
అలానే ఎవరైతే భగవంతుడు ఒక్కడే గొప్పవాడు, భగవంతుడు ఒక్కడే గొప్పవాడు అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు కూడా ఈ భావాలు ఈ అవగాహనలు వాళ్ళ ఊహకి అతీతమైనటువంటి.
God is great. It is an axiomatic statement. There is no real need to say it. It's not only axiomatic, it's almost a tautology, which means that you don't really say, you know what that means, a tautology? It means you don't really say something about a microphone if you just describe what it is. A microphone is part of the apparatus that amplifies sound. You don't really say anything about it.
ఎలాంటి ఏదైతే అంటున్నామో దాంతో ఎలాంటి అనుభూతి లేదు. దేవుడు గొప్పడని అంటారు కానీ నిజంగా దానికి సంబంధించి ఏం తెలియదు.
So to say God is great, it's like saying the sky is blue. Well, the sky is not always blue. But anyway, you get the idea. Water is wet. We don't really say anything about it. Because if he's not great, he's not God.
Bhagavantu gopavadu ani cheppadam ela undante ee vakyam aakasham neelagalo untundi neelu tellaga untundi nu cheppakopoyina attane untundi ani kada vishayam.
So Srila Prabhupada often stressed that we should not simply say that God is great, but we should try to understand how God is great. Generally people think that God's greatness is his power to dominate everything. And his power to give us what we want. Another axiom, God is good.
ఇంకొకటి గొప్పతనం అంటే మనుషుడు, దేవుడు ఎప్పుడు మనుషుడు.
And people think, well, God is good because He gives me money, solves my back pain, and so on. But His greatness and His goodness are more seen in His loving exchanges with His devotees than in His awarding material benedictions. People think that God cannot be a person. Some people think that God cannot be a person. Because if they think He's a person, He must do something wrong. Everyone does something wrong. Or He must displease someone. The thief is praying, "Oh God, help me to burgle this house." And the householder thinks, "Oh God, please protect me from thieves." So he has to displease someone. So then God can't be a person. But they got their reasoning upside down. They got their vichar ulta. Ulta vichar. Viparita vichar. That we are meant for pleasing Him, not that He is meant for pleasing us. Then we, with such an understanding, we can begin to approach Vaikunthanath. Where in a concept where we can live very happily and peacefully by the power of Vaikunthanath, appreciating Him. But here we see in Dwaraka the conception has gone further. That the demigods are making a joke, and not actually at Krishna's expense, at Lakshmi's expense. You can't joke with God. As he comes out in the parade, a big king looking very grand, and everyone standing there very solemnly. There's his chief minister standing next to him, and chief minister sees something funny and goes like that to the king and says, "Hey, look at that, that's funny," and they both start laughing. You can't do that in public when you're supposed to look very solemn. Srila Prabhupada told a story once. It's a totally mundane story. Just like I started by speaking about the muddied garland, which is taken, I believe it's from a Bhavabhuti play. It's a mundane play. But because it reflects, it's mundane, it demonstrates mundane rasa, by which we can have a glimpse into the spiritual rasa. So this is a story, and I'm paraphrasing it as probably Srila Prabhupada himself paraphrased it. When Srila Prabhupada was being educated in the British educational system in Calcutta, the name of William Gladstone must have been featured prominently in his history classes. Because he was one of the two great British statesmen during the rule of Queen Victoria, which Srila Prabhupada was born just at the end of. No, not just at the end. Yeah, just at the end. So Srila Prabhupada told the story that one man had an appointment to meet William Gladstone in Gladstone's office. This is Gladstone, the Prime Minister of the United Kingdom of Great Britain and Northern Ireland, and Rule Britannia, the great. He's the Prime Minister of the British Empire. It's a very big post. A lot of responsibility. And you can imagine that he has a lot of work to do. And he's a highly respectable person. So this man had an appointment to meet him in his office. And he waited outside the office. The time of his appointment came. It went. Time went on and on and on. And the man thought, well, he must be very busy in some very important work. That's why he's not called me at the time given. He became very curious as to what historic work Gladstone was engaged in. He became very curious and he thought, let me just have a little look and see. So he very quietly opened the door. Actually, he couldn't do this because there'd be guards and everything. But anyway, it's a story. He opened the door very slowly and just looked inside. You know the story.
కానీ కథ కాబట్టి మనం చెప్పుకోవడం చిన్నగా తలుపు తీసి చూశాడు.
And he looked inside and he saw there William Gladstone, the Prime Minister of the mighty British Empire. He was down on his hands and knees on the floor. With his grandson on his back, whipping him as if he was a horse. So here we have the most powerful man in the world at the time, with all so many pressing matters of state and so many important people to see him.
మరి అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? ఆ దేశంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చక్కదాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, బోలుడైన బాధ్యతలు ఉన్నాయి.
But he just forgot all about it because he was absorbed in loving exchanges with his grandson.
ఎన్ని మర్చిపోయాడు ఎందుకంటే తన మనవుడితో ప్రేమపూర్వకమైనటువంటి పరస్పర సంబంధ బాంధవ్యాలు నిమగ్నం అయిపోయాడు, అవన్నీ మర్చిపోయాడు.
In which he had forgotten all his solemnity and dignity.
Aina tana baadhyathulu lekapothe cheyalsinatundi panle marchipoyadu kaadu, tana adhikaram kuda marchipoyadu, tana rajakeemainatundi padavini marchipoyadu, tana sthanani kuda odilesadu
just to share some funny exchange with his grandson out of love.
Tana manavudito tamashaga aa vidhanga aadukuntu unnadu premato.
So if we are to accept the personality of Godhead, then we should accept that he is great and good, not just in a solemn and dignified way, but in a loving, pleasing way also. In a pleasing way in which he himself forgets his power and greatness and becomes pleased to have loving exchanges with his devotees.
ఇంకా చెప్పాలంటే తన భక్తులతో ఆయన ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కొనసాగించినప్పుడు ఆయన అధికారం, ఆయన శక్తి, ఆయన స్థానం అవన్నీ కూడాను పక్కకు వెళ్ళి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తులతో ఆయన సరదాగా ఉంటాడు.
In which he takes an insignificant, he acts as if insignificant to reciprocate with his devotees.
తన భక్తులతో ఆయన ప్రతిస్పందించడానికి భగవంతుడు ఒకసారి తానే అల్పమైనటువంటి స్థానంలో తన భక్తుల ముందు కనిపిస్తాడు.
Here we see the demigods, they're joking with Krishna. It's a mild joke. But in Vrindavan it can get to the extent of abusing him. Fighting with him, tying him up, rejecting him, get out of here, I'll never see you again. This is very difficult for the solemn religionists to accept.
ఎవరైతే ఏ మత ధర్మాల్లో అయితే చాలా చాలా గొప్పగా భగవంతుడు అంటే చాలా గొప్పవాడు, చాలా పెద్ద స్థానంలో ఉంటాడు అని అనుకునేవాడికి ఇవన్నీ అసలు అవగాహనలో కూడా.
And it is also much open to be misunderstood by neophyte devotees.
అలానే ఎవరైతే ప్రారంభ భక్తులు ఉంటారో వాళ్ళు కూడా భగవంతునికి ఇలాంటి లీలలు విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని అవగాహన చేసుకోవడం అనేటువంటిది
who project their mundane sentiments onto Krishna and think it's fully spiritual. For instance, they may think, well, Yashoda Mai, she treats Krishna as her son, so I'll also treat Krishna as my son. I heard one case many years ago of a woman who had the deity of Krishna and she treated him just like her son. She would, in the evening, this woman, she would watch her favorite TV programs and she would put Krishna on a nice seat next to her and together they would watch TV. At some level, Krishna may accept such mixed devotion. The demigods are being described in this verse. So Krishna appears among the demigods. He appears as Upendra, the small Indra, the younger brother of Indra, Vamanadi. Vamanadev lives among the demigods and they take him as one of their to be one of their family members. So the dealings may be seemingly mundane. There's a similar account of Madan Mohan, the deity of Sanatan Goswami. Previously he was living in Mathura, Chobe home. Chobe is a very common name among Mathura Brahmanas. He was just living like a son of the. He was playing with the other children. Sanatana Goswami said, you can't play with him like that. He took him away and worshipped him. Obviously, Srila Prabhupada, before he came to the West, he had a whole life before that. He had his friends and his family members. He was doing business, so he had to discuss business with people. His godbrothers thought that he's a good devotee, householder devotee. They didn't think of him to be anything super special.
ప్రభుపాద గారి గురు సభలు కూడా ఏమన్నారంటే ఆయన మంచిగా మంచి దోస్తులు మంచి భక్తులైన మంచి దోస్తులు భక్తులైనా అనే అటువంటి అనుకునేవాడు కానీ ఆయన తర్వాత రాబోయే కాలంలో చాలా చాలా మహా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకుంటాడని ఎవరు అనుకోలేదు.
Clearly, when he was doing business, he did business. If he had to discuss some business deal, he wouldn't just start, just forget all that and just start talking Bhagavad Gita. He would discuss, okay, I'll supply you this much medicine, and you give me this much price, and I'll give you this credit. And he did. Yeah. Obviously, he discussed all these things.
ఔషధాలు తయారు చేసేటువంటి వ్యాపారం చేస్తున్నాం ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఆయన మర్చిపోలేదు. వ్యాపారం అంటే వ్యాపారమే, నీకు ఇంకా ఏం ఔషధాలు పంపించాలి చెప్పండి పంపించేస్తాను, ఇంకా మీ దగ్గర నుంచి రావాల్సినంత నాకు రాలేదు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా పరిష్కరించిన తర్వాతనే భగవద్గీత దగ్గర నుంచి భగవద్గీత చెప్పేవారు. చెప్పాను ఏమంతా అవన్నీ ఒళ్ళు పెట్టేసి పక్కన పెట్టేసి ఏం లేదు.
Now we shouldn't conclude from this that at any point in his life Srila Prabhupada was a mundane person.
అయితే ఇది చూసి మనము లెక్కలన్నీ కూడా ఆశ్చర్య అడుగుతున్నాడు అయినా పక్కన అని ఇలాంటివన్నీ చూసి మనం రూపాయల వారి జీవితం అంతా కూడా భౌతికమైన వ్యక్తి జీవించగలిగే ఉంది అనేసి మన భౌతికమైన భావం అనుకోకూడదు.
But he did maintain relationships with people in a way that they considered him to be another person, pious man, friendly man, whatever, but they related to him as another person of this world.
స్నేహితుల దగ్గర గాని బంధువుల దగ్గర గాని రూపాయలు గారు వివరించే తీరే ఎలా ఉండదంటే తను చాలా మంచోడు, చాలా మంచి స్నేహపూర్వకంగా ఉంటాడు అనేసి వాళ్ళ అవగాహనలో ఆయన ఎలా ప్రవర్తించారంటే ఇది బయట ప్రపంచంలో అందంగా కనిపించేటువంటి మరొక వ్యక్తితనం అని చెప్పేసి అనిపించేలా చేశాడు.
Now the gopis in Vrindavan do that with Krishna in pure love of Krishna.
Vrindavan gopis Krishna bhakta vaadu vyavaharinchinaa pavitramainaatvanti premato vaadu vyavaharistaru.
And less perfect devotees may do so also, but they project their mundane sentiments onto Krishna.
అంతగా పరిపూర్ణ సాధించలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఉన్న భౌతికమైనటువంటి ఏవైతే హావభావాలు ఉంటాయో వాటిని కృష్ణుడు ప్రతిపాదిస్తారు.
Just like the woman who kept her deity of Gopal next to her, she watched TV.
ఎలా అంటే ఇలాంటి ఉదాహరణ గోపాల్ విగ్రహాన్ని ఆ స్త్రీ తనతో పాటు పక్కనే పెట్టుకునేసి రోజు
She may have had her other children and she considered Gopal to be another of her children. She wanted to treat him like that. So it's an imitation of the pure Vatsalya Rasa of Yashoda Mai. In which she has her mundane feelings for her sons and daughters and she thinks of Krishna in the same way. So what is the difference between Yashoda Mai's feelings for Krishna and that of a woman who treats Krishna as one of her sons but she only has a mundane outlook?
Yashoda Mai Krishna ni muddu bidiga bhavinchi telusukoni aam chupinchegandi bhavamlo ఇందాక ఉదాహరణ చెప్పినటువంటి స్త్రీ తన బిడ్డని గోపాల విగ్రహాన్ని తన బిడ్డగా భావించి తాను చూసుకునేటువంటి తీరులో తన భౌతికమైన భావాన్ని కృష్ణుడి మీద ఆపాదించి కృష్ణుడు నా బిడ్డ అనుకుని ఆమె చూపించేటువంటి హావభావంలో వ్యత్యాసం ఏంటి?
వాట్ ఈస్ ది డిఫరెన్స్?
ఏమిటో వ్యత్యాసం ఏమిటి?
హూ కెన్ సే? ఎనీ థాట్స్? Anyone? Yayatamang prapadyante. Krishna reciprocates. Yeah, but the mother of the ordinary mother, she feels I'm giving my full. She doesn't even think. She doesn't think philosophically. But she thinks I'm giving my full motherly affection to Krishna. Now we might say, well, Mother Yashoda. If we offer that someone in pure consciousness, they understand that Krishna is God. Well, that doesn't apply to Mother Yashoda either. There is a statement in Sri Chaitanya Charitamrita. It refers to Ramananda Shuddha Shakya. The phrase is used Shuddha Sakya, or pure, in this case, Sakya Rasa. Means there's no mundane conception in there. A person of mundane outlook may also worship Krishna with some apparent spontaneity, but their consciousness is very much absorbed in how I will enjoy this material world. And it may appear that Mother Yashoda is just another ordinary woman. She's concerned with looking after her family, and then as the wife of Nanda Maharaj, she has a maternal feeling toward all the inhabitants of Vrindavan. But in Vrindavan, everyone's focus is fully Krishna, without anything else. Whereas in material consciousness, there is what I want plus what Krishna wants. And due to lack of proper guidance, this particular woman thought, well, I like to watch TV, so Krishna must also like to watch TV. She doesn't know what Krishna wants.
నాకు దూరదర్శన ధారావాహిక అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడు కూడా ఇష్టమై ఉండాలి శివుడు ఇష్టమై ఉంటుందిలే అని కూర్చోబెట్టి చూపిస్తాం. కానీ కృష్ణుడికి ఏం కావాలి, ఆయన ఏం కోరుకుంటాడు అనేది ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయడం.
However, that feeling, even if it's mixed with mundane feelings or is predominantly in a mundane mood, that can become purified.
ఇక్కడ ఈ ఉదాహరణలో ఆ స్త్రీ అలా అనుకొని నాకు ఫలానా ఇష్టం కోరుకున్నాను కాబట్టి కృష్ణుడు కూడా ఆ ఇష్టమైతే నేను పెడతానని చెప్పేసి అనుకుంటున్న ఈ ఉద్దేశం భౌతికమైనటువంటి భావాంతరం ప్రేరణతో కూడుకున్నది అయినప్పటికీ కూడా అది ఆమెను పవిత్రీకరణ చేస్తుంది.
And particularly in the Vallabh Sampradaya, where the worship of baby Krishna at home is prominent, that's a half sentence.
In the Vallabh Sampradaya, chinna bala krishnuni intlo pettukoni kurchadam anedi daadapu andaru chestaru, adi vaalla sampradayamlo adi aacharyamga undi.
There is the process of worshipping Krishna, but all day, making all one's daily activities at home completely centered on Krishna.
వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుడు బాలకృష్ణ విగ్రహాన్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని రోజంతా చేసే దైనందిన కార్యక్రమాలన్నీ కూడా కృష్ణుడు చుట్టే కృష్ణుడు కేంద్ర బిందువుగానే జరుగుతాయి.
What does he like to eat at this time? You have to provide.
ఈ సమయంలో ఏదైతే తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడో అదే తీసుకొచ్చి పెట్టాలి.
Singing songs for him. Now you sing the song of him going to the forest with the cows.
తర్వాత ఆయన కోసం పాటలు పాడేది, ఆయన ఊరికి పలానా పాట పాడేది, కృష్ణుడు గోలు తీసుకుని బృందాన్ని వెళ్తున్నాడే ఆ పాట పాడు అని చెప్తుంది.
At night you sing some lullaby.
నువ్వు ఆ పాట పాడు, నేను వచ్చి జోల పాట పాడుతాను.
So in this way the whole family is centered on Krishna, and even the man is working, earning money. This mostly merchant community, but the idea is that then we'll buy some more nice things, some for Krishna, some dresses, we'll make some, and like this everything is centered on Krishna.
Ala vaade ante em chesaru Krishna kendra binduga petti chestunnaru ekkuva sampradayalo unnadu ekku vyaparasthulu untaru yajamana bayiki kashtapadu vyaparam chesi dhanam sampadinchadu kuda ఈ ధనంతో కృష్ణుడికి మంచి వస్త్రాలు కొనాలి, కృష్ణుడికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుందామని ఇట్లాంటి ఉద్దేశమే వాళ్ళకు ఉంటున్నారు. మొత్తానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టుకొని చేస్తూ ఉంటారు.
Even they have to arrange the marriages of their sons and daughters, which might seem completely mundane.
మళ్ళీ తర్వాత వాళ్ళ కుమారునికి పెళ్ళిళ్ళు వివాహ కార్యాలు చేసినప్పుడు చూసినందుకు అవన్నీ పూర్తిగా భౌతికమైన కార్యాలుగా అనిపిస్తాయి.
But they'll be interested to marry them into a similar family so that they can continue serving Krishna at home as they've been trained to do in their childhood.
కానీ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో తెలుసా, బాగా భార్యగా అడవి చేసి వివాహాలు ఏమి చేసినా కానీ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే ఆ కొత్త జంటకి ఆ నూతన దంపతులకి ఇంకో కృష్ణుని ఇచ్చి వాళ్ళకి కొత్తవి ఏర్పాటు చేసి ఆ కొత్త ఇంట్లో కృష్ణుని కేంద్ర బిందువుగా కార్యక్రమాలు చేసే అవకాశం వాళ్ళకి ఇద్దాము.
So Krishna appears in this world mostly for the, we can say mostly for the benefit of the devotees who are not pure devotees, because the pure devotees, they don't need to come to this world either. He comes to especially to pick up those who have some inclination to serve him but are still materially entangled.
అంతగా పవిత్రత లేనటువంటి వాళ్ళు కాస్త ఆసక్తి ఉంది, ఆయన అంటే ఇష్టం ఉంది, కానీ ఇంకా కూర్చొని పవిత్రం కాలేదు. అలాంటి వాళ్ళ కోసమే కృష్ణుడు ఇక్కడికి వచ్చేది. నిజంగా పవిత్ర భక్తులు ఉంటే అసలు పవిత్ర భక్తులు రానే రాదు, బట్ వాళ్ళ కోసం కృష్ణుడు రావాల్సిన అవసరం కూడా లేదు. కృష్ణుడు ఎందుకు వస్తాడు బౌద్ధులు చెప్తున్నట్టే, ఎవరైతే ఆయన మీద కాస్త ఆసక్తి ఉంది, ఆయన అంటే ఇష్టపడతారు, కానీ ఇంకా అంత పవిత్రీకరణ లేదు, అలాంటి వాటి కోసం ఆయన వస్తాడు.
This process of offering our mundane feelings to Krishna and that they should become purified, that has to be very much with the understanding of what Krishna actually likes.
అది కృష్ణుడు ఎప్పుడు కూడా మనలో ఆ పరివర్తన రావాలని చెప్పి ఇష్టపడేది.
Otherwise, it's very easy to become degraded to the platform of a Prakriti Sahajiya and think that our mundane feelings for Krishna, that is completely spiritual. So we have to learn to discriminate between the mundane and the spiritual. And not think that because we like something, then Krishna should like it. And to understand what is Krishna's position and what is our position. Because Krishna can enjoy unlimited numbers of gopis, but if we try to enjoy even one woman, then we become lost from spiritual life. So there are many important points of understanding the subtleties of the psychology of the personality of Godhead. Which you might think, well, who are we to subject God to our psychological examination? But he presents himself openly here in Srimad Bhagavatam. Therefore, Bhagavatam is meant for those who are nirmatsaranam satam, those who have no envy of Krishna. They can appreciate Krishna, the person, as he is. Others will misunderstand. Or they may overstep their level of eligibility. The demigods can joke with Krishna, but they shouldn't go too far. The way that Indra thinks that Krishna is an ordinary person, he thinks that, and the gopis also think that, but the way that Indra thinks it becomes offensive. When Indra thinks that Krishna is an ordinary person and he stopped my worship, so let's flood Vrindavan with rain, Indra's way of thinking is not nourishing to bhakti. It's just the opposite. It's offensive. But when a gopi says to Krishna, "You get out from here, don't ever come to see me again," that is at the topmost level of pure love of Krishna.
Krishna కృష్ణుడు వాళ్ళు విడబడి గెంటేసినప్పుడు వాళ్ళు భగవంతుని యొక్క ప్రేమ స్థానంలో సర్వోన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించి కృష్ణుని యొక్క ప్రేమ స్థానంలో ఉన్నారు.
So this is at a very high level of God consciousness, which Chaitanya Mahaprabhu came to inform us about and to invite us into. In the meantime, Atyahara prayasascha prajalponiya nagraha janasangascha lolyamcha shadbhya bhakti pradashyati. We should consider the import of such verses. Don't eat too much, don't collect too much, don't talk too much, don't talk nonsense. Don't make mundane endeavors, don't associate with mundane people, don't be greedy for mundane achievements, and so on.
ఏంటి ఆ విషయాలు అంటే అతిగా ఆహారం తీసుకోవడం, అతిగా మాట్లాడడం, ప్రజలతో మాట్లాడడం, భౌతికమైన వస్తువులు ఎక్కువ కూడబెట్టుకోవడం, భౌతికమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పి ఎక్కువగా లోభాన్ని కలిగి ఉంటాడు, అలానే భౌతిక వ్యక్తులతో సాంగత్యం చేయడం, ఇవన్నీ కూడా చెడు.
And keep an eye out for cobwebs in the temple. Just like here, you can see. Elsewhere in the complex, there are some spectacular artistic work by spiders. So, Hare Krishna. Any questions?